कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। नमो पंकजनाभाय नमो पंकजमालिने नमो पंकजनेत्राय नमस्ते पंकजांग्रे। नमो ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा शिवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा 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 हरे हरे। ओम अज्ञानतिमिरांधस्य ज्ञानांजनशलाकया चक्षुरन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। ఈరోజు మనము నవమ అధ్యాయం నుంచి రెండవ శ్లోకం గురించి చర్చిద్దాము। రాజవిద్యా రాజగుహ్యం పవిత్రం ఇదం ఉత్తమం ప్రత్యక్ష అవగమం ధర్మ్యాం సుసుఖం కర్తుమ వ్యయం। తెలుగులో అనువాదము। ఈ జ్ఞానము విద్యలకేల రాజు వంటిది మరియు సర్వ రహస్యములలో పరమ రహస్యమైనది। పరమ పవిత్రమైన ఈ జ్ఞానము అనుభవపూర్వకముగా ఆత్మ యొక్క ప్రత్యక్ష జ్ఞానమును కలుగు చేయుటచే ధర్మము ఒక పూర్ణత్వమై ఉన్నది। ఇది శాశ్వతమైనది మరియు ఆచరించుటకు అత్యంత సౌఖ్యకరమైనది। మనము కిందటి శ్లోకాలలో ఏం చర్చించాము? ఈ జ్ఞానం పొందాలంటే దానికి తగిన అర్హత మనలో ఉండాలి। ఈ జ్ఞానము విజ్ఞానంతో కూడే జ్ఞానము, ఇది గోప్యమైన జ్ఞానము। ఈ జ్ఞానం తెలుసుకున్నప్పటికీ మనం ఈ భౌతిక కల్మషాల నుంచి విముక్తులు అవుతాము। ఇప్పుడు ఈ రెండవ శ్లోకంకి వచ్చినప్పుడు ఇక్కడ గమనించే 8 విషయాలు ఉన్నాయి। మొదటి విషయం ఏంటి? ఈ జ్ఞానము విద్యలకేల రాజు వంటిది, రాజవిద్య। ఈ భౌతిక ప్రపంచంలో ఎన్నో విద్యలు ఉన్నాయి, భౌతిక ప్రపంచమే కాదు ఆధ్యాత్మిక పరంగా కూడా ఎన్నో విద్యలు ఉన్నాయి, కానీ అన్ని విద్యలకి ఇది రాజు వంటిది। ఇప్పుడు ఈ ప్రపంచంలో మనము ఎన్నో విద్యలు నేర్చుకుంటాము, హార్స్ రైడింగ్ నేర్చుకున్నాం అనుకోండి, అది కూడా ఒక విద్య, కంప్యూటర్ నేర్చుకోవడం ఒక విద్య, పియానో నేర్చుకోవడం ఒక విద్య। ఆ విద్యలు నేర్చుకోవడం వల్ల మనకి ఆనందం అనేది లభుతుంది, కానీ ఈ విద్య ఎలాంటి విద్య అంటే ఈ విద్య నేర్చుకున్నప్పటికీ మీకు పరమానందం, మీకు నిజమైన ఆనందము దొరుకుతుంది। ఇప్పుడు మీరు పియానో నేర్చుకున్నారనుకోండి, అది మీకు శాశ్వతమైన ఆనందం ఇవ్వదు, వర్తమానంలో మీకు అది ఆనందంగా ఉంది, కానీ ఈ ఒక విద్య మీకు శాశ్వతమైన ఆనందాన్ని లభిస్తుంది। బల్దేవ్ విద్యాభూషణ్ దీనికి ఇంకో రూపంగా చెప్పారు, రాజవిద్య అని ఎందుకు చెప్పబడిందంటే ఈ విద్య ఎవరికైతే రాజులలాగా విశాల హృదయం కలిగిన ఉంటారో అలాంటి వాళ్ళకే ఈ విద్య అర్థమవుతుంది। ఎవరైతే రాజుల్లాగా విశాల హృదయం కలిగే వాళ్ళు, ఎవరికైతే పిస్నారి స్వభావం ఉంటుంది వాళ్ళకి ఈ విద్య అనేది అర్థమవ్వదు। ఇప్పుడు ఒక పిస్నారి తన కాఫీలో ఈగ పడిపోతే ఈగని తీసి 10 సార్లు ఉల్పేసి పడేస్తాడు, ఒకవేళ ఈగలో కాఫీ చుక్క ఏమైనా అంటిపోయిందేమో అని। అలాంటి పిస్నారి వాళ్ళ కోసం ఈ జ్ఞానం అనేది లేదు। ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఈ జ్ఞానంకి పిస్నారికి ఏంటి సంబంధం, ఇక్కడ మీరు పిస్నారి గురించి మాట్లాడుతున్నారు ఏంటి? ఇప్పుడు ఒక పిస్నారి తన ఒక స్వభావము, తన ఒక ఆలోచన, తన ఒక హృదయము సంకుచితంగా ఉంటుంది, అతని ఆలోచన సంకుచితం ఉండడం వల్ల తన ఒక్క జీవిత గమ్యం కూడా సంకుచితంగా ఉంటుంది. ఒక ప్రశ్నారి ఆలోచన ఎలా ఉంటుంది? నేను తక్కువ కర్మాలు చెయ్యాలి కానీ ఎక్కువ ఫలితాన్ని ఆశిస్తాడు. ఒక ప్రశ్నారి ఏం ఆలోచిస్తాడు? నేను అంత కష్టపడి మంచి కర్మల్ని చేసినా, లేదు భక్తి భావంతో నేను నడిచినా, దాని ఒక ప్రతిఫలం నాకు ఎక్కువగా వస్తుందో లేదో అని ఒక ఆలోచనలోనే అతను ఉంటాడు. ప్రభుపాదుల వారికి ఒకసారి ఒక జర్నలిస్ట్ ప్రశ్నని వేశాడు, మీరు ఇంత కష్టపడుతున్నారు, జపం చేస్తున్నారు, అంత అద్భుతమైన దేవాలయాలు మీరు స్థాపిస్తున్నారు, కానీ మీరు మరణించిన తర్వాత, పైకి వెళ్ళిన తర్వాత ఒకసారి అక్కడ కృష్ణుడు అని ఎవరు లేరు అని మీకు తెలిస్తే మీ పరిస్థితి ఏంటి? అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు చిరునవ్వు నవ్వారు. సరే, నువ్వు చెప్పింది బాగుంది, కానీ ఒకవేళ నువ్వు పాపకర్మాలు చేస్తున్నావు, చేసిన తర్వాత, మరణించిన తర్వాత నువ్వు పైకి వెళ్ళినప్పుడు కృష్ణుడు ఉన్నాడు అని తెలిస్తే అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక ప్రశ్నాడు ఏం ఆలోచిస్తాడంటే, నేను ఎందుకు కృష్ణుడు భజించాలి, నేను ఎందుకు కష్టపడాలి, తర్వాత కృష్ణుడు అని ఎవరు లేకపోతే? కానీ రాజు లాంటి విశాల హృదయం కలిగిన వాడు తన హృదయంతోనే కృష్ణకి భక్తిభావంతో సేవ చేస్తాడు, సేవని అందిస్తాడు. రాజు లాంటి విశాల హృదయం కలిగేవాడు ఏదొక్కరోజు నిష్కామ భక్తి స్థాయికి వస్తాడు, కానీ అదే ఒక పిస్నారి ఎప్పటికీ నిష్కామ భక్తి అనేది చేయడు. ఒక పిస్నారి స్వభావము సంకోచితంగా ఉండడం వల్ల అతను నిష్కామ భక్తి స్థాయికి ఎప్పటికీ రాడు, ఎందుకంటే అతను చేసిన కర్మాలకి అతను ఎక్కువ ప్రతిఫలాన్ని ఆశిస్తాడు. అదే ఒక మంచి హృదయం కలిగిన వాడు, ఒక విశాల హృదయం కలిగిన వాడు నిష్కామ భక్తి చేయగలుగుతాడు. ఈ యొక్క అధ్యాయము, ఈ యొక్క గీత ఒక సారాంశం ఏంటి? మనము నిష్కామ భక్తి చేయగలాలి. ఆ నిష్కామ భక్తి చేయడానికి మనకు కావాల్సిన విశాలమైన హృదయం. అందుగురించే బలదేవ్ విద్యాభూషణ్ ఈ యొక్క జ్ఞానము రాజుల్లాంటి విశాల హృదయం కలిగే వాళ్ళ కోసమే అని చెప్పారు. ఒకప్పుడు నలుగురు పడవలో నదిపై నుంచి వెళ్తున్నారు. కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆ పడవ నదిలో మునిగిపోయింది. మునిగిపోయినప్పటికీ నలుగురు కింద పడిపోయారు. అక్కడి నుంచి ఇంకొక పడవలో కొందరు వెళ్తున్నారు. కష్టపడి నలుగురులో ముగ్గురిని కాపాడారు. ఈ నాలుగవ వ్యక్తి నది లోపలే ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ పదిసారి అతనికి నీ చేయి ఇవ్వు, నీ చేయి ఇవ్వు అంటే అతను ఇవ్వట్లేదు. అప్పుడు ఇంకొక వ్యక్తి చెప్పాడు, ఇతను పరమ పిస్నారి, చేయి ఇవ్వు, చేయి ఇవ్వు అంటే ఇవ్వడు, నా చేయి తీసుకో, నా చేయి తీసుకో చెప్తే వెంటనే తీసుకుంటాడు. నా చేయి తీసుకో చెప్పినప్పటికీ అతను పట్టుకొని పైకి వచ్చేసాడు. సో పిస్నారి ఒక స్వభావము అలాంటిది. అలాంటి వాళ్ళ కోసం ఈ జ్ఞానం అనేది లేదు. ఇక్కడ సెకండ్ పాయింట్ ఏమొచ్చింది? రాజవిద్య రాజగుహ్యం. రాజగుహ్యం సీక్రెట్, సీక్రెట్ ఉంది, రహస్యం ఉంది. అన్ని రహస్యాలకైనా నిగూఢమైన రహస్యం, చాలా గొప్ప రహస్యం ఇది. భగవద్గీత మొత్తం జ్ఞానమే రహస్యమే. ఇప్పుడు నాలుగవ అధ్యాయంలో మూడవ శ్లోకంలో కూడా కృష్ణుడు అర్జునుడితో ఏం చెప్తున్నారు? స ఏవ్యం మయా తేజ్య యోగ ప్రోతక పురాతన భక్తో సిమే సఖా చేతి రహస్యం హే తద్ ఉత్తమం. ఈ ఒక గోప్యమైన జ్ఞానము నేను నీకు ఇస్తున్నాను, ఎందుకో నువ్వు నా మిత్రుడు, నువ్వు నా స్నేహితుడు, తర్వాత నువ్వు నా భక్తుడు కూడా. దాని అర్థం ఏంటంటే భగవద్గీతలో ఉన్న మొత్తం జ్ఞానమే రహస్యము, కానీ మళ్ళీ ఇక్కడ వచ్చినప్పటికీ ఇది పరమ రహస్యము. ఆ రహస్యాలకైనా పరమ రహస్యము, పరమ రహస్యము. మన జీవితంలో కూడా ఏమైనా రహస్యాలు ఉంటే మనం ఎవరితో పంచుతాము? ప్రతి ఒక్కరికి పిలిచే చెప్తామా? చెప్పము. మన ప్రాణ స్నేహితుడితోనే మనం రహస్యాలు చెప్తాము. మన ఇంట్లో కూడా మన పిల్లలు, మనము మన ఎక్కడిష్టం మనం కూర్చుంటాము. అదే పక్కింటి వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకి మనం సోఫా మీద హాల్లో కూర్చోపెడతాము, వాళ్ళకి మనం బెడ్రూమ్ వరకు తీసుకువెళ్ళము. అలానే ఒక గ్యాస్ సిలిండర్ వాడు వచ్చాడనుకోండి సిలిండర్ ఇవ్వడానికి, ఇప్పుడు సిలిండర్ ఎంత అండి? 450 రూపాయలు. ఇప్పుడు మీరు చేంజ్ ఇవ్వాలి కదా, అతనికి చిల్లర ఇవ్వాలి. చిల్లర ఇవ్వడానికి మీరేమంటారు గ్యాస్ సిలిండర్ అబ్బాయికి? రా బాబు బెడ్రూమ్కి రా, నేను నీకు చిల్లర ఇస్తానని చెప్తారా? చెప్పరు. నువ్వు ఇక్కడే నిలబడు తలుపు దగ్గర, నేను నీకు వచ్చి ఇస్తాను. అతనికి మనం లోపల తీసుకువెళ్ళట్లేదు. అలానే ఎవరు మనకి ఎంత సన్నిహితంగా ఉంటే మన ప్రవర్తనం కూడా వాళ్ళ పట్ల అలానే ఉంటుంది. ఇప్పుడు అర్జునుడు కృష్ణుడికి ప్రాణ స్నేహితుడు, అందుగురించి పరమ రహస్యాన్ని అర్జునుడితో చెప్పి ఉన్నారు. ఇప్పుడు కొందరు అనుకోవచ్చు, మీరు రహస్యం 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 అదే మాట అంటున్నారు, కానీ మేము 34 శ్లోకాలు ఈ అధ్యాయంలో చదివేశాం, కానీ మాకు రహస్యం అనేది ఏం అర్థం అవ్వలేదు, లేదు మాకు జ్ఞానము గొప్ప జ్ఞానం అని మాకు అనిపించలేదని మీరు అనుకోవచ్చు. మీకు అర్థం అవ్వకపోతే కూడా మీరు సంతోషించాలి. ఎందుకు చెప్పాలా? మొదటి శ్లోకంలోనే కృష్ణుడు ఏం చెప్పారు? మీకు అర్హత ఉంటే ఈ జ్ఞానాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు. మీకు అర్థం అవ్వలేదనుకోండి, మీకు అర్హత లేదు. మీకు అర్థం అయిందనుకోండి, అయితే మీకు అర్హత ఉంది. సో ఏ విషయం జరిగినా నో ప్రాబ్లం. దాని అర్థం ఏంటంటే ఈ జ్ఞానము శాస్త్రీయ జ్ఞానం. వీళ్ళు ఇక్కడ ఏం కృష్ణుడు ఇక్కడ ఏం చెప్తున్నారు నిరూపిస్తున్నారు. మీకు అర్థం అవ్వలేదు, మీకు అర్హత లేదు, నో ప్రాబ్లం. ఈ నో ప్రాబ్లంతో నడిచిన ఒక కథ గుర్తొచ్చింది. ఒకప్పుడు ఒక పిస్నారి ఇంటికి ఒక వ్యక్తి వెళ్తాడు, తన స్నేహితుడు. ఇప్పుడు ఎవరైనా ఇంటికి వస్తే మనం ఏం చేస్తామండి? టీ కాఫీకి అడుగుతామా? మీరు అడుగుతారు కదండి, టీ అండ్ కాఫీకి అడగరా? అడుగుతాము. అతను అడిగాడు, అయ్యా మీరేం తాగుతారు, టీయా కాఫీయా? అతను సరే టీ తాగుతానన్నాడు. పిలిచాడు ఆవిడికి, టీ చేయి మా స్నేహితుడు వచ్చాడని. ఈవిడ వెళ్ళింది వంటగదికి. 20 నిమిషాలు అయింది, ఎవరు రాలేదు బయటికి. మళ్ళీ కొంచెం సేపు తర్వాత వచ్చి, నేను అడగడం మర్చిపోయానండి, ఆవు పాలతో చేయమంటారా గేదె పాలతో చేయమంటారా? ఈ స్నేహితుడు, సరే ఆవు పాలతో చేయండి పర్వాలేదు. ఇంకో 10 నిమిషాలు అయింది, మళ్ళీ వచ్చింది ఆవిడ, అయ్యా అడగడం మర్చిపోయాను, పంచదార ఏమంటారా? వద్దండి, ఇప్పుడు ఈ మధ్యలో అందరికీ డయాబెటీస్ ప్రాబ్లం అని. లేదండి పంచదార వేయండి పర్వాలేదు. ఇంకొంచెం సేపు తర్వాత వచ్చింది, మీకు చిక్కగా కావాలా పల్చగా కావాలండి? ఎలా, నో ప్రాబ్లం అండి, ఎలా ఇచ్చినా నో ప్రాబ్లం. మళ్ళీ వచ్చింది, మీకు కప్లో ఇవ్వమంటారా సాసర్లో ఇవ్వమంటారండి? నో ప్రాబ్లం, ఎలా ఇచ్చినా పర్వాలేదండి. మీరు చల్లగా తాగుతారా మీ వేడిగా తాగుతారండి? నో ప్రాబ్లం అండి, మీరు ఏమిచ్చినా పర్వాలేదు. మళ్ళీ వచ్చింది, నేను మెయిన్ క్వశ్చన్ అడగడం మర్చిపోయాను, మీరు 3 రోజెస్ తాగుతారా చక్ర గోల్డ్? మీరేమిష్టం? ఇతనికి విసుగు వచ్చేసి, నేను తర్వాత వస్తానండి, ఈరోజు తొందరలో ఉన్నాను, నేను తర్వాత వచ్చి ఎప్పుడో తాగుతాను. ఈ పిస్నారిల తాలూకా ఒక స్వభావం. ఈ రాజగుహ్యమైన ఈ రాజ విద్య మంచి పరిశుభ్రమైన హృదయం కలిగే వాళ్ళ కోసము, ఇది రాజు లాంటి విశాల హృదయం కలిగే వాళ్ళ కోసము, ఇది అర్జునులాగా మంచి గుణాలు కలిగే వాళ్ళ కోసం ఈ జ్ఞానము. ఇక్కడ 3వ పాయింట్, ఇప్పుడు ఇది పవిత్రమైన జ్ఞానము. రాజవిద్య, రాజగుహ్యము, పవిత్రమైన జ్ఞానము, ఇది పవిత్రమైన జ్ఞానం. పవిత్రమైన జ్ఞానం అంటే ఇప్పుడు మనము ఎంత పాపిష్ఠులు, మన పాపాలు ఎవరు చూడలేరు, అంత పాపిష్ఠులు మనము. కానీ ఈ జ్ఞానము ఎంత పవిత్రమైన జ్ఞానం అంటే, మనలో ఉన్న పాపాలు నాశనం చేసి మనకి పవిత్రంగా తయారు చేసే సామర్థ్యం ఈ జ్ఞానంలో ఉంది. అంత పవిత్రమైన జ్ఞానము, అగ్ని లాంటి జ్ఞానము. మీరు అగ్నిలో కర్రలు వేశారనుకోండి, కర్రలు కాలిపోతాయి. అలానే ఈ జ్ఞానము మీ హృదయంలో మీరు నిలుపుకుంటే మీ హృదయంలో ఉన్న దోషాలన్నీ నాశనమవుతాయి. అంత పవిత్రమైన జ్ఞానం ఇది. కాకపోతే కొంతమంది డిప్రెషన్లో ఉండొచ్చు, మేము చాలా పాపిష్ఠులండి, మేము ఎంతో పాపాలు చేశాము, ఇప్పుడు మేము ఈ జ్ఞానాన్ని గ్రహించగలుగుతామా లేదా. కానీ ఇక్కడ గమనించే విషయం ఏంటంటే, బట్టలున్నాయి, బట్టల పైన మరక పడింది, అన్ని ఒక ఆయిల్ మరక అనుకోండి, లేదు ఇంక మరక పడింది, అప్పుడు మీరు ఏడుస్తారా బట్టల మీద మరకపడింది ఇప్పుడు ఈ బట్టలకి ఏం చేయాలని? లేదు, మీరు షాప్కి వెళ్ళి ఏదో డిటర్జెంట్ కొంటారు, డిటర్జెంట్ తోని మరకని తీసేస్తారు. అలానే ఈ జ్ఞానం కూడా ఎంత పవిత్రమైన జ్ఞానం అంటే, మన హృదయంలో దోషాలు ఉంటే కూడా ఇది ఏరియల్ సర్ఫ్ లాగా 1, 2, 3 మన దోషాలన్నీ తీసి పాడేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏరియల్ సర్ఫ్ తాలూకు అడ్వర్టైజ్మెంట్ చేయట్లేదు, ఆ సర్ఫ్ మరకలు తీస్తుంది లేదో నాకు తెలియదు, కానీ ఈ జ్ఞానం మాత్రము పవిత్రమైన జ్ఞానం. ఇది మీరు గ్రహించగలిగితే తప్పకుండా మీలో ఉన్న దోషాలు 1, 2, 3 అని బయటపడేస్తుంది. అంత పవిత్రమైన జ్ఞానము ఇది. పద్మపురాణంలో ఒక చాలా మహత్వమైన, ఒక చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఉంది. అక్కడ ఏం చెప్పబడిందంటే, మనం చేసిన పాపకర్మాలు తాలూకా ఫలితము 3 దశలో ఉంటుంది. ఆ దశలు ఏంటంటే, మనం పాపకార్యం చేశామనుకోండి, అంటే మనము పాపకర్మ తాలూకా బీజము వేశాము. ద్వితీయ దశ ఏంటంటే, ఆ బీజము ములకెత్తుంది. 3వ దశ ఏంటంటే, ఆ బీజము ఒక వృక్షం రూపంలో తయారై పువ్వుల్ని ఇస్తుంది. 4వ దశ ఏంటంటే, ఆ పండ్లు ఇప్పుడు అనుభవించడానికి తయారయ్యాయి. మనం కొన్నిసార్లు మన మనసులో అనుకుంటాము, నా పక్కింట్లో వాళ్ళు, లేదైతే మా బంధువులు, లేదైతే ఇతను అతను చాలా పాపకర్మాలు చేస్తున్నాడు, కానీ భగవంతుడు అతనికి ఎందుకు శిక్షిస్తలేరు? అతను ఎంత ఆనందంగా ఉన్నాడు. శాస్త్రాలు లేదు, మీరేదో ఆధ్యాత్మిక ప్రవచనాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు పాపకార్యం చేయొద్దు చేయొద్దు అని 10 సార్లు అంటారు. కానీ మన జీవితంలో మనము గమనిస్తాము, ఇతను పాపం చేస్తున్నాడు, ఇతను ఆనందంగా ఉన్నాడు, ఇతను కూడా పాపకర్మాలు చేస్తున్నాడు, ఇతను ఆనందంగా ఉన్నాడు, అతనికి ఎందుకు భగవంతుడు శిక్షిస్తలేరు? కానీ ఇక్కడ పద్మపురాణం మీరు చదివి ఉంటే మీకు ఆ జ్ఞానం ఉంటుంది. అతను చేసిన పాపాలకి వెంటనే ఫలం అనేది రాదు, అది బీజ రూపంలో ఉంటుంది, తర్వాత ములక్కెత్తుంది, తర్వాత వృక్షం రూపంలో తయారవుతుంది. సో ఇతను ఈ జన్మంలో చేసిన పాపము ఒక్కొక్కసారి తర్వాత జన్మంలో, వచ్చే జన్మంలో అతను అనుభవించాలి. లేదు, కొన్నిసార్లు మనము చూస్తాము చాలా అమాయకులుగా ఉన్నారు, చాలా మంచి స్వభావం కలిగి మంచి వ్యక్తి, కానీ అతను పాపం చాలా కష్టాలు అనుభవిస్తున్నాడు. మనం అనుకోవచ్చు, ఇతను ఏం చేశాడు, కృష్ణుడు ఎందుకు అతనికి శిక్షిస్తున్నారు, అతను ఏం చేయలేదు కదా. కానీ అతను పూర్వజన్మలో ఏదో పాపకర్మల బీజ వేసి ఉంటాడు, ఆ ఒక్క వృక్షం ఇప్పుడు తయారైంది, ఆ ఫలితాలను ఇప్పుడు అతను భరిస్తున్నాడు. కానీ ఇది ఎంత పవిత్రమైన జ్ఞానం అంటే, మీ ఒక పాపకర్మ ఫలితాలు ఏ దశలో ఉన్నా భక్తియుక్త సేవ చేయడం వల్ల ఏ దశలో ఉన్నా నాశనం అవుతాయి. ఇంత పవిత్రమైన జ్ఞానం ఇది. 4th పాయింట్కి వస్తాము. ఉత్తమమైన జ్ఞానము. ఉత్తమ, తమ అంటే అంధకారము, ఉత్తమ అంటే చీకటిని అతిక్రమించే శక్తి, చీకటిని అతిక్రమించే జ్ఞానము ఇది. ఉత్తమమైన జ్ఞానము, దీనికైనా మరి ఉత్తమం ఏది లేదు. ఇప్పుడు మామూలుగా మనం ఏదో షాప్కి వెళ్ళినా వాళ్ళంటారు, మా షాప్ నుంచి కొనండి ఈ వస్తువుని, చాలా బాగుంది, నాణ్యతగా ఉంది, తర్వాత మా ధరలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి, మా షాప్ లాగా మీకు ఏ షాప్లో దొరకదని చెప్తారు. కానీ మీరు ఆ షాప్ నుంచి బయట వెళ్ళి పక్క షాప్లోనే అది దొరుకుతుంది, వాళ్ళు ఏదో మీకు సేల్ చేయడానికి చెప్తారు. కానీ ఇక్కడ కృష్ణుడు మీకేదో సేల్ చేయడానికి చెప్పట్లేదు, ఆయన ఒక్కసారి ఇది ఉత్తమమైన జ్ఞానము అని చెప్తే మనం నమ్మవలసిందే. ఇప్పుడు ప్రస్తుతం ఏంటది, ISO 9000 స్టాంప్ ఉంటేనే ఇది క్వాలిటీ బాగుందని మనం అనుకుంటాం. అలానే ఒకసారి దేవాది దేవుడు ఎవరైతే ఈ మొత్తం ప్రపంచాన్ని సృష్టించారో ఆయనే అంటున్నారు ఇది ఉత్తమమైన జ్ఞానము, దీనికైనా ఉత్తమం మరి ఏది లేదు. మనం నమ్మవలసిందే. ఈ జ్ఞానానికి ఉత్తమమైన జ్ఞానం చెప్పడానికి ఇంకొక కారణం ఏంటంటే, ఈ జ్ఞానము ఉట్టి ఆత్మ శరీర ఒక భేదాల గురించి చెప్పకుండా ఆత్మ ఒక దేవాది దేవుడితో ఉన్న సంబంధం ఏంటి, ఆ జ్ఞానం కూడా ఇస్తుంది. ఇప్పుడు కొన్ని విద్యలు, కొన్ని జ్ఞానాలు మనకి ఏం చెప్తున్నారంటే, మనం ఈ శరీరము కాదు, మనం ఆత్మని. కానీ ఈ జ్ఞానము అక్కడికి ఆపకుండా మీరు ఆత్మని సరే, అయితే మీ ఆత్మకి, ఈ ఆత్మకి పరమాత్మతో ఉన్న సంబంధం ఏంటి, దాని గురించి కూడా మనకి జ్ఞానం ఇస్తుంది. ఒకప్పుడు సనాతన గోస్వామి, అతను పెద్ద పండితుడు, అతను చైతన్య మహాప్రభు దగ్గర వెళ్లి ఏమడిగాడంటే, నాకు మీరు జ్ఞానంని ఇవ్వండి, నేను ఎవరు నాకు తెలియదు, నాకు ప్రపంచంలో ఉన్న అందరూ నాకు నువ్వు పెద్ద పండితుడు అని పొగడుతున్నారు, కానీ నాకు ఏమి తెలియదు, నాకు నా గురించే తెలియదు, నేను ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, జీవిత ఒక లక్ష్యం ఏంటి అని చైతన్య మహాప్రభుకి అడిగి ఉన్నారు. అయితే మనము వివిధమైన జ్ఞానాల్లో, ఇప్పుడు భౌతిక శాస్త్రంలో అయినా, రాజకీయ శాస్త్రమైనా, రసాయన శాస్త్రమైనా, ఖగోళ శాస్త్రమైనా, గణిత శాస్త్రంలో అయినా మనకి గొప్ప జ్ఞానం ఉంటే కూడా దానివల్ల లాభం ఏంటి? మీకు మీరెవరు అని తెలియకపోతే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తారు, అలాంటప్పుడు వివిధమైన జ్ఞానం నేర్చుకుని లాభం ఏంటి? అయితే ఈ ఒక జ్ఞానము మనకి మనము ఎవరు అని చెప్తుంది. అందు గురించి దీనికి ఉత్తమమైన జ్ఞానం అని చెప్పబడింది. ఇంకొక కారణము దీనికి ఉత్తమమైన జ్ఞానం చెప్పడానికి, ఈ జ్ఞానము మనం ఎంతవరకు చేసినా వృధా అనేది అవ్వదు. ఇప్పుడు ఉదాహరణకి మీరు 10th చదువుతున్నారనుకోండి, మీరు 10th ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారనుకోండి, మళ్ళీ మీరు సంవత్సరం అంతా రిపీట్ చేయాలి, మళ్ళీ 10th క్లాస్ ఎగ్జామ్ రాయాలి. సరే, రాసేసారనుకోండి, ఇప్పుడు మరణించిన తర్వాత మీరు వచ్చే జన్మంలో, పూర్వజన్మలో నేను 10th రాశానండి, ఇప్పుడు నేను ఇంటర్ నుంచి చదువుతానంటే ఎవరు ఒప్పుకోరు. మీరు ఈ జన్మంలో మళ్ళీ కిండర్ గార్టెన్ నుంచి, ఎల్కేజీ నుంచి మొదలు పెట్టడమే. కానీ ఈ జ్ఞానం ఎటువంటిదంటే, భగవద్గీత 2వ అధ్యాయంలో 30వ శ్లోకంలో చెప్పి ఉంది, నేహా విక్రమనాశోస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. మీరు ఎంత కొంత చేసినా, ఇప్పుడు మీరు ఈ జన్మంలో ఎంత కొంత భక్తి చేశారనుకోండి, మళ్ళీ వచ్చే జన్మంలో మీరు మళ్ళీ మొదటి దశ నుంచి మొదలు పెట్టడం అవసరం లేదు. మీరు ఎక్కడైతే ఆపారో మీరు అక్కడి నుంచి అది కొనసాగించవచ్చు. అది ఎలా అవుతుందని మీరు అనుకోవచ్చు, మీరు అడగొచ్చు, అలా ఎలా అవుతుంది? ఇప్పుడు ఉదాహరణకి ఈ జన్మంలో మీరు చాలా మంచి భక్తియుక్త సేవ చేశారు, మీరు చాలా మంచి భక్తుడు, మరణించారు, అంత సంపూర్ణంగా పరిపూర్ణంగా చేయలేదనుకోండి, మీరు ఎక్కడి వరకు చేశారో మీకు వచ్చే జన్మం ఏమవుతుందంటే, మీరు ఒక మంచి కుటుంబంలో పుట్టుతారు, ఎక్కడైతే ముందుగానే అందరూ భక్తి భావాలతోనే ఉన్నారు, అప్పుడు మీరు త్వరలోనే కృష్ణ చైతన్యంలో రావడానికి అవకాశం అనేది మీకు ఉంటుంది. ఇది మీకు ఎందువల్ల జరిగింది? మీరు పూర్వజన్మలో ఎంతో కొంత భక్తి చేసి ఉన్నారు, అది చేయడం వల్ల ఈ జన్మంలో మీకు ఆ సదవకాశం దొరికింది. సో ఈ ఒక్క జ్ఞానము, ఈ లేదు ఈ ఒక్క భక్తిని మనం చేయడం వల్ల స్వల్పంగా, స్వల్పమప్యస్య ధర్మస్య, మీరు ఎంతో కొంత చేసినా దాని ఒక ప్రతిఫలం ఉంటుంది. నేను 10th క్లాస్ లో చేరాననుకోండి, 3 మంత్స్ చదివాను, మిగిలిన అకాడమిక్ ఇయర్ నేను కంటిన్యూ చేయలేదనుకోండి, నాకు 10th సర్టిఫికేట్ ఇస్తారా? ఇవ్వరు. మొత్తం పరిపూర్ణంగా చేస్తేనే నాకు సర్టిఫికేట్ వస్తుంది. కానీ ఈ జ్ఞానంలో అలా కాదు. మీరు ఎంతో కొంత భక్తి చేసినా మీకు మహత్తరమైన భయం నుంచి రక్షణ అని కృష్ణుడు ఇస్తారు అని ఆయన వాగ్దానం చేశారు గీతాలో. మీరు ఎంతో కొంత భక్తి చేసినా, స్వల్పంగా చేసినా ఆయన మీకు కాపాడతారు, ఆయన మీకు రక్షణ అని ఇస్తారు. సో అందువలనే ఈ జ్ఞానానికి ఉత్తమమైన జ్ఞానం అని చెప్పబడింది. నెక్స్ట్ పాయింట్, ప్రత్యక్షమైన జ్ఞానము. ఇది ప్రత్యక్షమైన జ్ఞానము, కుట్టి వినడమైన లేదు శాస్త్రం నుంచి చదవడమే కాదు, ఇది మీరు ప్రత్యక్షంగా అనుభవించవచ్చు. నాకు ఆకలిగా ఉంది, తినాను, ఆకలి తీరిపోయింది, నాకు నీరసంగా ఉంది, పడుకున్నాను, ఇప్పుడు ఇంకా నాకు నీరసంగా లేదు. ప్రత్యక్షమైన జ్ఞానము. అలానే ఈ జ్ఞానం కూడా ప్రత్యక్షమైన జ్ఞానము. మీరేదో పెద్దవాళ్ళు చెప్పారు కదా అని చేయడం కాదు, మీరు ఒక్కసారి దానికి గ్రహించి పాటిస్తే మీరే చూస్తారు అది ఎలా ప్రత్యక్షమవుతుంది. మేము చిన్నప్పుడు చాక్లెట్ తినప్పటికి ఒక ప్రకటన వచ్చేది, మెలడీ మెలడీ ఖావ్ ఖుజ్జాన్ జావ్, చిన్న అమ్మాయి అలా చెప్పేది. అలానే ఇది మీరు పాటించండి, మీరే చూడండి, ఇంకా ఎవరు మాట వినడం అవసరం లేదు, మీరు పాటించి చూడండి, మీరు ఆనందాన్ని మీరు అనుభవించగలుగుతారు. జ్ఞానము కూడా మనకి మూడు విధానంగా వస్తాయి. ఒక్కొక్క సమయంలో శబ్ద జ్ఞానము, అంటే మనము ఎవరి దగ్గర వినాము, లేదు మనము శాస్త్రంలో అది మనము చదివాము. కొన్నిసార్లు ఏదో మనం ఊహిస్తాము, ఇలా జరిగిందేమో, భవసాల అయిందేమో, ట్రైన్ ట్రాక్ నుంచి ఎలా పడిపోయింది అనుకోండి, కనీసం ఒక 50 మంది అయినా చనిపోయి ఉంటారేమో అని మనం ఊహిస్తాము. కొన్ని సందర్భాల్లో మనకి ప్రత్యక్ష జ్ఞానం దొరుకుతుంది, మన ఎదురుగా మన కళ్ళు ముందు అది జరిగింది. సో అలా జ్ఞానం కూడా మనం మూడు విధానంగా పొందొచ్చు. ఇక్కడ ఈ అధ్యాయంలో ఇచ్చిన జ్ఞానము ప్రత్యక్షమైన జ్ఞానం. మీరు ప్రత్యక్షంగా ఈ జ్ఞానాన్ని అనుభవించవచ్చు. ఒకసారి ఒక జమీందారు దగ్గర ఒక ముష్టివాడు వెళ్తాడు. ఈ ముష్టివాడు వెళ్ళినప్పటికి జమీందారు సరదాగా కుర్చీలో కూర్చొని నలుగురితో మాట్లాడుతున్నాడు. ఈ ముష్టివాడు వెళ్ళి అతనికి పొగడతాడు, మీరు చాలా గొప్పవాళ్ళండి, మీ గురించి అందరు మాట్లాడుతూ ఉంటారు, మీరు చాలా మంచి వాళ్ళని. ఈ జమీందారు కూడా బాగా సంతోషంగా అనుభవించి తన భార్యని కేకేస్తాడు, నువ్వు ఈ ముష్టివాడు కోసము ఒక బంగారు చైన్ డ్రెస్సింగ్ రూమ్ టేబుల్ మీద పెట్టాను, తెచ్చే. ఇతను చాలా సంతోషించి ఇంకో 3-4 వాక్యాలు మళ్ళీ దానికి యాడ్ చేస్తాడు. మీరే కాదండి, మీ నాన్నగారు కూడా అలానే ఉన్నారు, మీ తాతగారు కూడా అలానే ఉన్నారు, మొత్తం మీ ఫ్యామిలీ చాలా మంచి వాళ్ళు మీరు. ఇతను ఇంకా సంతోషపడి ఇంకోసారి కేకేస్తాడు, ఆ బంగారు చేనే కాదు, నా బంగారు వాచ్ కూడా టేబుల్ మీద పెట్టాను, అది కూడా తెచ్చే. ఈ ముష్టివాడు ఇంకా తన ఒక సంతోషాన్ని పట్టలేక అతను ఆలోచిస్తాడు, ఇంకా 4 వాక్యాలు చెప్తే తప్పకుండా అతను నాకు ఇంకేదో ఇస్తాడని ఇంకో 4 మంచి మాటలు అంటాడు. ఇతను ఇంకా సంతోషమై 10,000 క్యాష్ పెట్టాను బ్యాగ్లో, అది కూడా తెచ్చేయంటాడు. 20 నిమిషాలు గడిచే 1 గంట సేపు అయింది, లోపల నుంచి ఎవరు బయట రాలేదు. ఈ ముష్టివాడు అడుగుతాడు జమీందారిని, అయ్యా ఒక బంగారు చేను, ఒక వాచ్, 10,000 క్యాష్ మీరు ఇస్తారన్నారు, కానీ లోపల నుంచి ఇంకెవరు రాలేదు. అప్పుడు ఆ జమీందారు అంటాడు, నువ్వు నీ మంచి మాటలతోని నాకు సంతోషం పరిచావు, నేను కూడా కొన్ని మంచి మాటలు మాట్లాడి నీకు సంతోషం పరిచాను, ఇప్పుడు నువ్వు నీ దారి చూసుకో. మాటలతోనే సేవ అందించాడు, మాటలతోనే సంతోషం పరిచాడు. కానీ ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నారంటే, మాటలతోనే కాదు, మీరు పాటించండి, ఆనందాన్ని అనుభవించండి. అయితే ఈ ప్రత్యక్షమైన జ్ఞానము మనం అనుభవించగలుగుతాము. ఇప్పుడు పంచదార అనుకోండి, పంచదార తీయగా ఉంది, అది మీరు తింటే కదా మీకు అర్థమవుతుంది. మీరు పంచదార గురించి 20 పుస్తకాలు చదివేశారనుకోండి, పంచదార తీయగా ఉంటుంది, పంచదార ఒక సైజ్ వైట్ కలరు, పంచదార చిన్న సైజులో ఉంటుంది, అది మనం డబ్బాలో ఉంచుకోవాలి, పడిపోతే చీమలు వచ్చేస్తాయి, దాని గురించి పిహెచ్డీ చేసేయొచ్చు, 20 పుస్తకాలు మనం రాసేయొచ్చు, కానీ అది మీరు తింటేనే మీకు అర్థమవుతుంది, మీరు పుస్తకాలు చదివితే అర్థమవ్వదు. అలా ఈ జ్ఞానము ప్రత్యక్షమైన జ్ఞానము, దీనికి మీరు ఆచరిస్తే అనుభవించగలుగుతారు, మీరు గ్రహిస్తే అనుభవించగలుగుతారు, ప్రత్యక్షం అవుతుంది మీకు. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ ఏంటి, ధర్మ్యాం, ఇది ధర్మముతో కూడి జ్ఞానము. ఇప్పుడు ఈ ధర్మము ఒక 4 స్తంభాలు ఉన్నాయి, శుచి, తప, నిజాయితీ, దయ, ఈ నాలుగు స్తంభాల పైన ధర్మం ఉంది. కానీ మన ఒక ప్రవర్తన, ఇప్పుడు మాసం తింటున్నారనుకోండి, మాసం తింటున్నారంటే మీకు దయ అనేది జీవుల పైన ఎక్కడ ఉంది? లేదు. ఇప్పుడు మీరు అక్రమ సంబంధం పెట్టుకున్నారనుకోండి, మీరు శుచిగా లేరు. మీరు జూదం ఆడుకుంటున్నారనుకోండి, మీరు నిజాయితీగా ఉండట్లేరు. మీరు మత్తు పానీయాలు సేవిస్తున్నారనుకోండి, మీ శరీరం పైనే మీకు నిగ్రహం లేనప్పుడు మీరు తపస్సు ఎలా చేయగలుగుతారు? అయితే ఈ నాలుగు నిషేధాలు మీరు పాటించగలిగితే ధర్మం తాలూకా నాలుగు స్తంభాలు నిలబడతాయి. ఈ నాలుగు నిషేధాలు ఏంటి? మాసాహారం చేయరాదు, జూదం ఆడుకోకూడదు, అక్రమ సంబంధం పెట్టుకోకూడదు, మత్తు పానీయాలు సేవించరాదు. ఈ నాలుగు నియమాలు మీరు పాటిస్తే ఈ దోషాలన్నీ మీ హృదయం నుంచి బయట వెళ్ళిపోతాయి. ఈ నాలుగు నిషేధాలు మీరు పాటించకపోతే కూడా భౌతిక ప్రపంచంలో మీరు ఒక మంచి స్థాయికి చేరొచ్చు. ఇప్పుడు మీరు డాక్టర్ అవ్వాలనుకోండి, మీరు డాక్టర్ అవ్వడానికి మత్తు పానీయాలు సేవించడం వదలడం అవసరం లేదు. మీరు అక్రమ సంబంధం పెట్టుకున్నా కూడా మీరు మంచి డాక్టర్, గొప్ప డాక్టర్ని అవ్వచ్చు. మీరు ఈ జ్ఞానాన్ని గ్రహించాలనుకున్నప్పటికీ మీరు తప్పకుండా ఈ నిషేధాలని పాటించాలి. భౌతిక ప్రపంచంలో మంచి స్థలాలు ఉండడానికి ఈ నిషేధాలు పాటించడం అవసరం లేదు. కానీ ఆధ్యాత్మికంగా మీరు ముందుకు వెళ్లాలనుకున్నప్పటికీ తప్పకుండా నియమ నిబంధనలు మీరు పాటించాలి. నెక్స్ట్ పాయింట్, సుసుఖము. ఈ జ్ఞానము ఎటువంటిది అంటే సుసుఖంగా సులభంగా దీన్ని మనం పాటించవచ్చు. ఒకసారి ప్రభుపదల వారికి ఎవరో భక్తులు అడిగారు, శ్రీల ప్రభుపాద్ మీరు చెప్పారు ఈ జ్ఞానం చాలా ఈజీ, ఈ ఒక కృష్ణ చైతన్య మార్గము పాటించడము చాలా సులభంగా ఉంది, చాలా ఈజీగా ఉంది, కానీ నాకైతే ఈజీ అనిపించట్లేదు. అప్పుడు శ్రీల ప్రభుపదల వారు అన్నారు, నేను ఈజీ అని చెప్పలేదు, సింపుల్ అని చెప్పాను. ఈ మార్గం సింపుల్ గా ఉంది, ఈ మార్గం సింపుల్ గా ఉంది కానీ ఈజీగా లేదు. ఇప్పుడు ఈజీ సింపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాయ మనకి బంధనంలో పెట్టి ఉంది. ఈ మాయ ఒక బంధనాన్ని నుంచి మనం తప్పించగలిగితే తర్వాత అంతా సులభమే. కానీ ముందు ఈ మాయా నుంచి మనము తప్పించాలి, అప్పుడు మన అంతా సులభంగా మనకి ఉంటుంది. ఈ మార్గం మాత్రం ఈ కృష్ణ చైతన్య పాటించడం కష్టం కాదు, కానీ ఒకసారి మాయా నుంచి మనం తప్పించగలాలి. శ్రీల ప్రభుపదులకి ఒకసారి ఒక భక్తుడు చెప్పాడు, నేను అంత బాగానే పాటిస్తున్నాను ఈ కృష్ణ చైతన్య మార్గంలో, అంతా నేను సరిగ్గానే చేస్తున్నాను, కానీ ఒక్కొక్కసారి నేను మాయలో పడిపోతున్నాను. అప్పుడు శ్రీల ప్రభుపాద చాలా బాగా చెప్పారు, నువ్వు ఒక్కొక్కసారి మాయలో కాదు, నువ్వు ఎల్లప్పుడూ మాయలో ఉన్నావు, ఒక్కొక్కసారి మంచి భక్తుల్లాగా ప్రవర్తిస్తున్నావు. మనం ఎల్లప్పుడూ మాయలోనే ఉంటాము, ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి మనకి కృష్ణుడు గుర్తొచ్చేస్తాడు ఒక్కొక్కసారి. అది ఒక్కొక్కసారి ఎప్పుడవుతుందండి? ఎప్పుడైతే మనకి ఏదో కష్టాలు ఉన్నాయి. కష్టాలు లేనప్పటికీ అంత కష్టాలు, మనకి కష్టం వచ్చినప్పుడే మనకి గుడి గుర్తొస్తుంది, కష్టం వచ్చినప్పటికే మనకి దేవుడు గుర్తొస్తాడు. ఒక చిన్న ఉదాహరణ, మనం ఏదో పెళ్లికి వెళ్ళామనుకోండి, పెళ్లి విందు మనము తింటున్నాము. ఇప్పుడు కల్చర్ వేరగా, ముందైతే కింద కూర్చొని భోజనం మనకి పెడితే మనం తింటాం, కానీ ప్రస్తుతం అయితే బుఫే సిస్టమ్, మనమే ఆ ఫుడ్ కౌంటర్ దగ్గర వెళ్ళడము అయినా వెయిటరు మనకి భోజనంని ప్లేట్లో పెడతాడు. అయితే మనము వెళ్ళినప్పటికీ మీరు ఎప్పుడైనా ఈ వెయిటర్ ఎలాంటి బట్టలు వేసుకున్నాడు, లేదు వెయిటర్ వైపు మీరు ఎప్పుడైనా చూస్తారా? చూడరు. మీరు ఒక కౌంటర్కి వెళ్తాడు, వాళ్ళు ఏదో వేస్తారు, మీరు ఇంకో కౌంటర్కి వెళ్ళిపోతారు. కానీ మీరు ఆ వెయిటర్ ని రెండు గులాబ్ జామున్ వేసుకోమన్నారనుకోండి ప్లేట్లో, అతను ఒక్కటే వేశాడనుకోండి, వెంటనే మీరు చూస్తారు, ఎవరిది వెయిటరు, నేను రెండు వేయమన్నాను కదా. అలానే మన జీవితంలో కూడా అంత ఆనందంగా జరుగుతుంది, మన ప్లేట్లో అన్ని పడుతున్నాయంటే మనం పైకి చూడము ఎవరు వేస్తున్నారని. కానీ ఎక్కడైనా ఏమైనా తగ్గిందనుకోండి, వెంటనే అప్పుడు మనము బాలీవుడ్ నుంచి టాలీవుడ్ నుంచి డైలాగ్స్ మొదలు పెడతాము, అసలు దేవుడు ఉన్నాడా, అసలు ఎవరైనా ఉన్నారా. మీకు అన్ని పెట్టినప్పటికీ మీకు గుర్తు రాలేదు, మీ ప్లేట్లో ఒకటి తక్కువ పడినప్పటికీ వెంటనే మీరు మొదలు పెడతారు. అది మన ఒక స్వభావము. అన్ని సరిగ్గా దేవుడు పెడుతున్నారంటే ఆనందము, ఎక్కడైనా ఏమైనా మిస్ అయిందంటే వెంటనే, అప్పటి వరకు మనకి దేవుడు గుర్తురాడు. ఈ యొక్క మార్గము పాటించడము చాలా సులభము, ప్రత్యేకంగా భక్తి మార్గము. ఇది మీకేం కష్టపడాలి అని చెప్పట్లేదు. మీరేదో హిమాలయ పైన వెళ్ళి ఒక్క కాల్లో నిలబడి మూలాలు పండ్లు తినేసి ఉండండి, మీ శ్వాసంని నిగ్రహించి ఏదో తపస్సు చేయండి, అలాంటి ఏమీ బోధిస్తలేదు. మీరు ఆనందంగానే భక్తుల ఒక సాంగత్యంలో హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తూ ప్రసాదాన్ని ఆస్వాదించి శాస్త్రాలు చదివి గురువు ఒక ఉపదేశాన్ని పాటించి పాప కార్యాలు చేయకుండా ఆనందంగా మీ జీవితాన్ని గడపండి. దానిలో కష్టమేంటి? మీరు ఇప్పుడు ఎలా ఉంటున్నారు, మీ జీవితంలో మార్పు అవసరం లేదు, మీరు ఇలానే ఉండండి. కాకపోతే శ్రీకృష్ణుడికి మీ జీవితంలో ఒక స్థానంని ఇవ్వండి. అది కష్టమా? మీరేం తింటున్నారు తినండి, ఆయనకి నైవేద్యం పెట్టి తినండి. రోజుకి 108 సారి ఆయన ఒక నామం మీరు జపం చేసుకోండి, పాప కార్యం చేసుకోకుండా. ఎంత సులభంగా ఉంది. మరి కొందరు అవునండి సులభంగానే ఉంది అండి, మేము చేస్తున్నామండి, మేము అన్ని పాటిస్తున్నామండి, కానీ చెయ్యరు, మాటలే. మీరు ఎవరికైనా వెళ్ళి అడగండి, మాకు అన్ని తెలుసండి, మేము గీత చదువుతున్నామండి రెగ్యులర్గా, మా ఇంట్లో ఉందండి, కానీ మేము చెయ్యము. మీకు నిజంగానే సులభంగా కనిపిస్తే మీరు చేయవలసింది. ఇప్పుడు న్యూస్ పేపర్లో క్రాస్ వర్డ్స్ ఉంటాయి, క్రాస్ వర్డ్ లో కూడా ఏ ప్రశ్నము చాలా సులభంగా ఉంటే మనం అది ముందు చేస్తాము, కఠినంగా ఉంటే అది తర్వాత చేస్తాము. మనకి నిజంగానే ఈ కృష్ణ చైతన్య మార్గం అని మనకి సులభంగా కనిపిస్తే అది మనం పాటించాలి, మనం ముందు అది చేయాలి, దానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. మరి కొందరు లేదు చాలా కష్టంగా ఉంది, మీరేమన్నారంటే భక్తి మార్గంలో ప్రవేశిస్తే ఆనందంగా ఉంటుంది, కానీ మాకేం ఆనందంగా లేదండి, మాకైతే బాగా హడావడిగా ఉంది. పొద్దున త్వరగా లేయాలి, గుడికి వెళ్ళాలి, జపం చేసుకోవాలి, నైవేద్యం పెట్టాలి, ఇదంతా హడావడిగా ఉంది, ఇక్కడ ఆనందం ఎక్కడుంది? ఇది మీ దగ్గర ముందు శక్తిని తీసుకుని కూడా తర్వాత ఈ శక్తిని మీకు ప్రసాదిస్తుంది. అది ఎలా అంటే, మీరేమైనా జిమ్లో చేరారు లేదా యోగాలో చేరారనుకోండి, మీరు మొదటి 2-3 రోజులు మీకు ఆ ఎక్సర్సైజ్ చేయడం వల్ల నడు నొప్పి, మురుకుల నొప్పి, అన్ని రకాల నొప్పులు అనుభవిస్తారు, కానీ అదే కొన్ని రోజుల తర్వాత మీకు శక్తిని ప్రసాదిస్తుంది. మీరు ఒక 1 నెల జిమ్ వెళ్లారనుకోండి, తర్వాత మీరు ఏ రోజు వెళ్ళకపోతే మీకు నీరసంగా ఉంటుంది. ఆ జిమ్ అనేది, ఆ ఎక్సర్సైజ్ అనేది, ఆ యోగా అనేది మీకు స్ఫూర్తిని ప్రసాదిస్తుంది. అలానే ఈ ఆధ్యాత్మిక జీవితంలో కూడా మీకు ముందు చాలా హడావుడిగా అనిపించినా కూడా తర్వాత పరమ శాంతి అయినా నిజమైన ఆనందాన్ని అది మీకు ఇస్తుంది. ఈ మార్గము సుసుఖమైన మార్గము, కానీ మనమే ఈ మార్గాన్ని కాంప్లికేటెడ్ చేస్తున్నాం. ఇప్పుడు భోజనము మనం ఇలా తినొచ్చు, కానీ మనం కావాలని ఇలా చేతి పెట్టుకుని తింటే అది మన ఇష్టము. ఈ మార్గం మాత్రం సుసుఖంగా ఉంది, సులభంగా ఉంది, సౌఖ్యకరమైన మార్గము. ఇప్పుడు ఒకసారి ఒక అతను తన జీవితము ఎలా నిర్వహించేవాడంటే, అడవికి వెళ్లి గుడ్డలతోని కర్రలు కోసుకొని అమ్మేవాడు. అయితే రోజు ఇదే పని, పొద్దున వెళ్లడము, మధ్యాహ్నం సరిగా వచ్చి విశ్రాంతి తీసుకునేవాడు. ఒకప్పుడు నగరం నుంచి అతని స్నేహితుడు వచ్చాడు. వచ్చి అతనికి పిలిచి, నేను ఒక విషయం గమనించాను, నువ్వు పొద్దున వెళ్తున్నావు, మధ్యాహ్నం సరిగా వచ్చేసి విశ్రాంతి తీసుకుంటున్నావు, అలా అయితే ఎలా అవుతుంది, జీవితంలో కష్టపడాలి కదా. సరే ఏం చేయమంటావు అంటే, నువ్వు పొద్దున్నుంచి మధ్యాహ్నం కాకుండా సాయంత్రం వరకు పని చేయి. సాయంత్రం వరకు పని చేస్తే ఏమవుతుంది, ఇంకెక్కువ కట్టెలు తీసుకురాగలుగుతావు. ఇంకెక్కువ కట్టెలు తీసుకువస్తే దానివల్ల లాభం ఏంటి, ఇంకెక్కువ కట్టెలు తీసుకురాగలిగితే ఎక్కువ డబ్బులు సంపాదిస్తావు. ఆ ఎక్కువ డబ్బులతో నేనేం చేయాలి, అతను అడుగుతాడు. ఎక్కువ డబ్బులతోని నువ్వు ఇంకా కొన్ని గొడ్డలు కొనుక్కోవచ్చు, దాంతో నేనేం చేస్తాను, ఇంకా కొంతమంది మనుషుల్ని పెట్టుకోవచ్చు, వాళ్ళని కింద పని చేసుకుంటారు, వాళ్ళు పెట్టుకుంటే అప్పుడు నేనేం చేస్తాను, అప్పుడు నువ్వు విశ్రాంతిని తీసుకో. అయితే ఇతను అంటాడు, నేను ఇప్పుడేం చేస్తున్నానైతే, ఇప్పుడు కూడా నేను విశ్రాంతినే కదా తీసుకుంటున్నాను, అంత కష్టపడిన తర్వాత విశ్రాంతి తీసుకోవడం ఏంటి? అయితే మన ఒక స్వభావం కూడా ఇలానే, నేను ఇప్పుడంతా కష్టపడతాను, నేను చివరిలో విశ్రాంతి తీసుకుంటాను. చివరిలో మీకు ఆ భగవంతుని సేవ చేయడానికి ఆరోగ్యం ఉండదు, నీ శరీరంలో శక్తి ఉండదు. మన ఒక ఆలోచన ఏంటంటే, ఎప్పుడైతే నేను ఇంకా నడవలేకపోతున్నాను, అన్ని నొప్పులు ఉన్నాయి, నేను వృద్ధం అయిపోతాను, అప్పుడు నేను నడుచుకొని గుడికి వెళ్తాను. ఎప్పుడైతే నా కళ్ళు ఇంకా ఏం కనిపించట్లేదు, అప్పుడు నేను విగ్రహాన్ని దర్శనం చేస్తాను. ఎప్పుడైతే నా చెవుల్లో సరిగ్గా వినబడట్లేదు, నేను అప్పుడు భజన వింటాను. ఎప్పుడైతే నా నోరు సరిగ్గా నేను మాట్లాడలేకపోతున్నానో, అప్పుడు నేను జపం చేస్తాను. అలా అయితే ఎలా అవుతుంది? ఈ మార్గం మాత్రం సుసుఖంగా ఉంది, మీరు దీనికి ఆనందంతో ఇప్పుడే పాటించవచ్చు. ఇక్కడ చివరిలో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? కర్తుం అవ్యయం. అవ్యయం అంటే సనాతనమైన జ్ఞానము. ఈ జ్ఞానము అనాది కాలం నుంచి వచ్చే జ్ఞానము. ఇది యుగాలు మారిస్తే జ్ఞానము మారదు, ఇదే జ్ఞానం ఉంటుంది. ఇది దేశకాల మాన పరిస్థితులు మారితే ఈ జ్ఞానం అనేది మారదు. ఇది ఎన్ని యుగాల నుంచి, ఎన్నో కాలాల నుంచి ఇదే జ్ఞానము కొనసాగుతుంది. ఇది మన స్కూల్ సిలబస్లా కాదు, ప్రతి ఒక 3 ఇయర్స్కి 5 ఇయర్స్కి గవర్నమెంట్ సిలబస్ మార్చేస్తుంది. ఇక్కడ సిలబస్ అనేది మారదు. మానవులకి జీవులకి ఇదే జ్ఞానము, ఇదే మన ఒక మాన్యువల్, ఇదే మన ఒక టెక్స్ట్ బుక్. మనం మన జీవితం ఎలా మనం కొనసాగించాలని ఈ జ్ఞానము దీనిలో ఉంది. అయితే ఈరోజు మనము 8 విషయాలు తెలుసుకున్నాము. ఇది రాజవిద్య, ఇది రాజగుహ్యము, ఇది పవిత్రము, ఇది ఉత్తమము, ఇది ప్రత్యక్ష జ్ఞానము, ఇది ధర్మముతో కూడి జ్ఞానము, ఇది సుసుఖంగా మనము మన జీవితంలో పాటించవచ్చు, చివరిలో ఇది అవ్యయమైన జ్ఞానము, సనాతనమైన జ్ఞానము. అయితే శ్రీల ప్రభుపాదులు వాళ్ళు చెప్పినట్లే, ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగత. మన మనసు లోపల కల్మషాలుంటే, మన మనసు లోపల దోషాలుంటే మనం భగవద్భక్తిని చేయలేము. ఇప్పుడు మన దగ్గర ఒక ముష్టివాడు వచ్చాడనుకోండి, మనం అత్యంత ప్రేమతోనే అతనికి పాయసం ఇచ్చినా, అతని ప్లేట్లో ముందుగా పాడైన అన్నము లేదు చపాతీలు ఉన్నాయనుకోండి, మీరు దాని మీద పాయసం వేసినా దాని ఒక రుచిని అతను ఆస్వాదించలేడు. అతను ఆ రుచిని ఆస్వాదించాలంటే ముందు అతని పాత్రలో ఏముంది అది అతని ముందు పడేయాలి. పడేసిన తర్వాత మనం ఇచ్చింది అతను రుచి చూసుకోగలుగుతాడు. అలానే మన హృదయంలో దోషాలుంటే మనం ఈ భగవద్భక్తి చేయాలనుకున్నా, మనం ఈ జ్ఞానాన్ని పాటించాలనుకున్నా, ఈ ఒక్క భగవద్భక్తి రుచి అనేది మనకి కలగదు. దాని అర్థం ఏంటంటే, ముందు మనం మనలో ఉన్న దోషాలన్నీ తీసి పడేయాలి. అయితే మన ఒక హృదయాన్ని మనం ఎలా శుభ్రం చేయాలి, ఒక హృదయం నుంచి మనం దోషాలు ఎలా తీసి పడేయాలి అంటే, దాని గురించి మనం నిరంతరంగా హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ నామస్మరణం చేయడం వల్ల మన హృదయం పరిశుభ్రమవుతుంది. ఈ యొక్క అధ్యాయ సారాంశం, ఈ యొక్క జ్ఞానం సారాంశం ఏంటంటే, మనము కృష్ణుడిని పొందగలాలి. మనము కృష్ణుడిని పొందగలాలంటే మనము నిష్కామ భక్తి చేయాలి. నిష్కామ భక్తి అంటే కృష్ణుడు తప్ప ఇంకేమి కోరుకోకూడదు. మనం వెళ్తాం గుడికి, మనం పూజలు చేస్తాము, జపం చేస్తాము, కానీ A to Z సప్లయర్ లిస్ట్ ఉంటుంది మన దగ్గర. మా అమ్మాయి పెళ్లి కుదరాలి, US వీసా దొరకాలి, ఒక 3-బెడ్రూమ్ ఫ్లాట్ కొనగలాలి, షేర్ మార్కెట్ అప్ అవ్వాలి, అన్ని మనం A to Z సప్లయర్ లిస్ట్ పెట్టుకుంటాము. అలా కాదు, భక్తి అంటే ఆయన దగ్గర మీరు వెళ్ళినప్పుడు ఆయన తప్ప మీరు ఇంకేం కోరుకోకూడదు, అది నిష్కామ భక్తి. ఒకసారి ఒక చిన్న అబ్బాయి పడిపోయాడు. పడిపోయినప్పటికి ఏడుస్తున్నాడు, చాలా గట్టిగా ఏడుస్తున్నాడు. అయితే అమ్మగారు, అతని అమ్మగారు పరిగెత్తి వచ్చి ఆ బాబు ఏమైందని వెంటనే అతనికి పట్టుకొని ఒక చాక్లెట్ ని ఇస్తారు. చాక్లెట్ తినిన తర్వాత ఇతను ఏడవడం ఆపేస్తాడు. మరుసటి రోజు మళ్ళీ అదే సమయంలో ఈ అబ్బాయి మళ్ళీ ఏడవడం మొదలు పెడతాడు. ఈసారి నిన్నటికైనా ఇంకా గట్టిగా ఏడుస్తాడు, కానీ అమ్మ రాదు. అప్పటికి ఈ అబ్బాయే కిందకెళ్లి వంటగది దగ్గరికి వెళ్లి, అమ్మా నిన్న నేను ఏడుస్తే నువ్వు పరిగెత్తి వచ్చావు, ఈరోజు నేను ఇంకా గట్టిగా ఏడుస్తున్నాను కానీ నువ్వు రావట్లేదు. అప్పుడు అమ్మగారు చెప్తారు, నిన్న నువ్వు నా కోసం ఏడ్చావు, నేను వచ్చాను, ఈరోజు నువ్వు చాక్లెట్ కోసం ఏడుస్తున్నావు. అమ్మకి బాగా తెలుసు, నిన్న అతను పడిపోయాడు, నిజంగానే నా కోసం ఏడ్చాడు. నేను చాక్లెట్ ఇచ్చానని అదొక దానిలో ఉండి అతను ఈరోజు చాక్లెట్ కోసం ఏడుస్తున్నారు, అమ్మ కోసం కాదు. అలానే మనం కూడా నిజంగానే తీవ్రమైన భావంతో కృష్ణుడికి భజిస్తే, మాకు నువ్వే కావాలి అని కోరుకుంటే తప్పకుండా అతను ప్రత్యక్షం అవుతారు. కానీ మనకు అతను కాదు, మన ఒక సప్లై లిస్ట్ అతను పూర్తి చేయాలని ఒక ఆశలో మనం ఉంటాం. అయితే నిష్కామ భక్తి స్థాయికి మనం రావాలంటే నిరంతరంగా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని మనం జపించాలి. కనీసం రోజుకి 108 సారి అయినా ఈ నామజపం చేయడం వల్ల తప్పకుండా మన హృదయం పరిశుభ్రం అవుతుంది. అయితే ఈ హరే కృష్ణ మహామంత్రము జపం చేయడం వల్ల మీరు ఈ సంసార చక్రం నుంచి విముక్తి అవుతారు.